मार्गदर्शिका नमोस्तु गुरु सत्ताये श्रद्धा प्रज्ञायुता चया श्रद्धा प्रज्ञायुता चया परम श्रद्धे दिवतलात्म बंधु देवी स्वरूपा माता अम्बा उपनिषद की एक आख्यायिका है कि प्रजापति ब्रह्मा ने जो सृष्टि की रचना की तो सर्वप्रथम उन्होंने मनुष्य को बनाया। सारी सृष्टि के निर्माण के पश्चात बहुत सुंदर ये धाराधाम सूर्य चंद्र धरती आसमान वायु जल अग्नि वृक्ष वनस्पतियां और अनेक प्रकार के सुंदर प्राणी सब कुछ बहुत सुंदर इस सृष्टि को बनाया। इसके पश्चात फिर मनुष्य को रचा और यज्ञ को बनाया। मनुष्य को इतना इतना
हाँ वो तो फिर वो लिख नहीं पाएंगे समझ नहीं पाएंगे। और रखरखाव लेनेटुवंटि सूर्युडु चंद्रुडु నక్షత్రాలు వృక్షములు వనస్పతులు చాలా అందమైనటువంటి వాటి అన్నింటినీ కూడా తయారు చేసిన తర్వాత ఆ పరమాత్మ మనిషిని తయారు చేశాడు। సర్వసంపూర్ణమైనటువంటి మనిషిని తయారు చేశాక మనిషితో పాటు యజ్ఞాన్ని తయారు చేశాడు।
మనుష్య నిర్దేశ కియా कि तुम यज्ञ की रक्षा करना, यज्ञ तुम्हारी रक्षा करेगा।
दीन तरह आयन मनुष्य के आदेश यज्ञा रक्षु यज्ञ रक्षिस्तुंदे यज्ञा रक्षु यज्ञ रक्षिस्तुंदे।
इस तथ्य से इस बात से एक बात स्पष्ट होती है कि यज्ञ की रक्षा का दायित्व तो ब्रह्मा जी ने मनुष्य को सौंपा। इसलिए सौंपा कि यज्ञ की रक्षा में ही तुम्हारी सुरक्षा है, अर्थात तुम यज्ञ की रक्षा करोगे तो तुम सुरक्षित रहोगे, और यदि तुम यज्ञ की रक्षा नहीं कर सके, एक संकेत है उसके साथ कि यदि तुम यज्ञ की रक्षा नहीं कर सके तो तुम भी सुरक्षित नहीं रहोगे।
దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అంటే యజ్ఞముని నువ్వు రక్షించుకోకపోతే నువ్వు కూడా రక్షింపబడవు। నువ్వు కనుక యజ్ఞాన్ని రక్షిస్తూ ఉంటే నీ చేత రక్షింపబడినటువంటి యజ్ఞము నిన్ను రక్షిస్తూ ఉంటుంది। ఈ మాట మనం రాసుకున్నా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నువ్వు యజ్ఞాన్ని కనుక రక్షించుకోకపోతే నువ్వు కూడా సురక్షితముగా ఉండవు।
अब विचार करने की बात यह है कि आखिर यज्ञ में ऐसी क्या विशेषता थी जो ब्रह्मा जी ने यह आदेश मनुष्य को दिया।
इपड़ो मेरे आलोचించవలసినటువంటి విషయం ఏంటి అంటే యజ్ఞములో ఏమి ప్రాముఖ్యత ఉన్నది, యజ్ఞం యొక్క గొప్పతనం ఏమిటి? ఎందుకు బ్రహ్మ ఇటువంటి ఆదేశము, యజ్ఞాన్ని నువ్వు రక్షించు, నీ చేత రక్షింపబడినటువంటి యజ్ఞము నిన్ను రక్షిస్తుంది అనేటటువంటి ఆదేశము ఎందుకు ఇచ్చాడు? యజ్ఞములో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి?
మనిషిని యజ్ఞ పర విచార కియా, ఋషిని యజ్ఞ కి ఉపయోగితా పర అనుసంధాన కియా, ఔర్ యహ పాయా కి వస్తుతః యహ యజ్ఞ హమారే లియే అత్యంత ఉపయోగీ హై ఔర్ హమ్ యజ్ఞ పర నిర్భర హై, యజ్ఞ హమారే ఉపర్ నిర్భర హై, తో హమ్ యజ్ఞ పర నిర్భర హై. ఏక్ తరహ సే యజ్ఞ కో మనుష్య కా జుమ్మా భాయి కహా, यहां भाई माने जो एक साथ जन्म ले, एक मां के गर्भ से एक साथ जन्म ले, वो जुड़वा भाई होते हैं. तो यज्ञ और मनुष्य का दोनों का जन्म, दोनों का प्रादुर्भाव सृष्टि में एक साथ हुआ और दोनों एक दूसरे पर निर्भर है. यज्ञ की रक्षा मनुष्य करेगा तो यज्ञ मनुष्य की रक्षा करेगा, यदि मनुष्य यज्ञ की रक्षा नहीं कर सकेगा तो यज्ञ भी मनुष्य की रक्षा नहीं कर सकेगा और मनुष्य का विनाश होगा.
ఇక్కడ మనుష్యులు, ఋషులు వీళ్ళందరూ కూడా యజ్ఞం మీద చాలా తీవ్రమైనటువంటి అనుసంధానాలు చేశారు. చాలా తీవ్రమైనటువంటి అనుసంధానాలు చేసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, ఇవి రెండు పరస్పర పూరకాలు, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అందువల్ల యజ్ఞాన్ని మనుష్యుతో పాటు పుట్టినది సహయజ్ఞ ప్రజా సృష్టి. ఇంతట మనిషి యజ్ఞము ఒకేసారి పుట్టారు, ఒకే తల్లి గర్భం నుంచి కలిసిన వాళ్ళని ఏమంటాం మనం, కలవ పిల్లలు. అంచేత యజ్ఞము మనిషి ఇద్దరు కలవ పిల్లలు లాంటి వాళ్ళు, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉంటారు. ఏ ఒకళ్ళు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోయినా సర్వనాశనం అవుతుంది.
यज्ञ को मनुष्य ने अपनाया और यज्ञ के अनेक प्रारूप का प्रचलन हुआ, अनेक प्रकार के यज्ञ हमारे समाज में प्रचलित हो गए और धर्म ग्रंथों में यज्ञ की बड़ी महिमा, ऋषि मुनियों ने यज्ञ की बड़ी महिमा गई, वेदों में यज्ञ की महिमा है, ऋषियों में यज्ञ की महिमा है, पुराणों में यज्ञ की महिमा है, गीता में यज्ञ की महिमा है, रामायण में यज्ञ की महिमा है और संत महापुरुषों ने यज्ञ की महिमा का गान किया ताकि हर मनुष्य यज्ञ की महत्ता को समझे, अनुभव करे और यज्ञ करता रहे, यज्ञ से अलग न होने पाए, इसलिए यज्ञ की महिमा का गान सभी ने किया.
వేదాలలో యజ్ఞం గురించి చెప్పబడి ఉంది, ఉపనిషత్తులో యజ్ఞం గురించి చెప్పబడి ఉంది, రామాయణంలో యజ్ఞం గురించి చెప్పబడి ఉంది, మహాభారతంలో యజ్ఞం గురించి చెప్పబడి ఉంది, పురాణాలలో యజ్ఞం గురించి చెప్పబడి ఉంది. ప్రతి చోట కూడా యజ్ఞం గురించి చెప్పబడి ఉండటమే కాక అనేక మంది మహాపురుషులు, సంతులు కూడా యజ్ఞం యొక్క గొప్పతనాన్ని చాలా స్పష్టంగా ఎత్తి చూపించారు. ఇది ఎందుకు ఇలా చెప్పబడుతుంది అంటే, మనిషికి యజ్ఞం యొక్క ప్రాముఖ్యత పూర్తిగా అర్థం అవ్వాలి. దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని తన నిత్య జీవితంలో యజ్ఞాన్ని ఒక అంగముగా మార్చుకోవాలి.
నా కేవల యజ్ఞకి మహిమ గాయగి బల్కి ఋషుని మనుష్యకి ఏ జీవన పద్ధతి ఏసి బనాయి కి కిసి న కిసి బహానే సే వ్యక్తి యజ్ఞ కర్తా రహే. జేసే షోడశ సంస్కారం కా ప్రచలన హువా, జన్మ కే పహలే సే లేకర్ గర్భ సే సంస్కార శురూ హువే और मृत्यु के पश्चात तक संस्कार होते हैं, अंत्येष्टि और मरणोत्तर. तो सभी संस्कार यज्ञ के साथ करने का विधान था कि यज्ञ के साथ करें. अब एक घर में अगर वर्ष में पांच बार भी कोई संस्कार होता है, किसी का जन्मदिन पड़ता है, किसी का विवाह दिन होता है, किसी का नामकरण है, किसी का अन्नप्राशन है, किसी का विद्यारंभ है, किसी का उपनयन है, इस तरह, तो हर यज्ञ, हर संस्कार यज्ञ के साथ होगा तो उसके घर में संस्कार के बहाने से यज्ञ होगा. पर्व त्योहार हमारे भारतीय समाज में एक अद्भुत है जो विश्व में कहीं नहीं है कि हम लोग जीवन को बड़े आनंद से जीते हैं. हर पूरे वर्ष, हर मौसम में कोई न कोई पर्व बने रहते हैं, सर्दी गर्मी बरसात हर समय पर्व बने रहते हैं, त्योहार होते रहते हैं जिनको हम सब सब मिलकर मनाते हैं. तो पर्व त्योहार भी यज्ञ के साथ मनाने की परंपरा थी. जैसे फॉर एग्जाम्पल अभी होली आ रही है, अभी जस्ट होली आने वाली, तो होली क्या था? होली यज्ञ था, सामूहिक पर्व था। होली माने यज्ञ का सामूहिक आयोजन। हमारे यहाँ की एक परंपरा थी ऋषियों ने कि जो कुछ भी खाएं पहले भगवान को खिलाएं फिर खाएं। ये एक दर्शन था, एक विधा थी कि भगवान को खिला के खाएं। तो कृषि प्रधान भारतवर्ष में रवि की फसल जो अभी तैयार हो रही है प्रधान थी, तो रवि की फसल जब किसान की तैयार होती थी तब वो उस अन्न को पहले यज्ञ करता था सामूहिक में, बड़े लोग बड़े स्तर पर, और उससे जो बचा हुआ उसको प्रसाद मान के खाते थे। तो यज्ञ माने सामूहिक, होली माने सामूहिक यज्ञ। अभी भी उधर दक्षिण भारत की बात हमको नहीं मालूम, लेकिन इधर उत्तर भारत में किसान होली जो जलती है इसमें गेहूं चना ये सब भूनते हैं और भून करके प्रसाद रूप में लेते हैं। तो उसको अब रूप उसका बिगड़ गया, लेकिन वस्तुतः सही रूप यही था कि किसान अन्न तैयार करे, सामूहिक इकट्ठा करे, सब गांव के पड़ोस के लोग इकट्ठे बैठ करके सामूहिक यज्ञ करें, उस अन्न की आहुति करें, उसके बाद बचे हुए अन्न को फिर घर में मिला करके फिर खाएं। तो पर्व त्योहार भी यज्ञ से मनाने की परंपरा थी, संस्कार यज्ञ से मनाने की परंपरा थी।
ऋषियों मन भारतीय जीवितान्नि यज्ञमय जीवितंगा मलचारु। యజ్ఞం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని ఋషులు మన భారతీయ జీవితాన్ని యజ్ఞమయ జీవితంగా మలిచారు. మన పుట్టక ముందు దగ్గర నుంచే అంత్యేష్టి సంస్కారం వరకు జరిగేటటువంటి 16 సంస్కారాలలో యజ్ఞము చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంతేకాదు మన కృషి ప్రధానమైనటువంటి దేశంలో పర్వములు పండుగలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటాం మనం. ఇంత ఉత్సాహంగా జరుపుకునేటటువంటి ప్రక్రియ దేశ విదేశాలలో ఎక్కడా లేదు. ఇవి కూడా యజ్ఞముతో కలుపబడి ఉన్నాయి. హోలీ అనేటటువంటి పండుగ ఇప్పుడు రాబోతోంది త్వరలో. ఈ పండుగ కూడా ఒక యజ్ఞానికి ప్రతీక. ఇప్పుడైతే దాని యొక్క స్వరూపము పాడైపోయింది. కృషి ప్రధానమైనటువంటి భారతదేశంలో ధాన్యాలు పంట పండి ఇంకా ఇంటికి వస్తాయి. ఇప్పుడు వచ్చాక హోలీ పండుగ నాడు సామూహికంగా అందరూ కలిసి ఆ ఏర్పడినటువంటి ధాన్యాన్ని సమాజానికి అగ్నిదేవతకి సమర్పించి ఆ మిగిలిన ధాన్యాన్ని సంవత్సరం అంతా ఉపయోగించుకునేవారు. ఈ పండుగలన్నీ కూడా యజ్ఞం మీదే ఆధారపడి ఉన్నాయి. మన సంస్కారాలన్నీ కూడా యజ్ఞం మీదే ఆధారపడి ఉన్నాయి. మన భారతీయ జీవిత విధానం అంతా కూడా యజ్ఞము మీదే ఆధారపడి ఉన్నవి.
ఆర్ వి హర్ అవసర్ పర్ యజ్ఞ కర్నేకి పరంపర థీ. జసే కిసీ భీ కార్య కా శుభారంభ కర్నా హై, మకాన్ బనానే కే లియే భూమి జమీన్ లియా తో భూమి పూజన पहले, मकान बनने के पहले, फैक्ट्री लगाने के पहले भूमि पूजन का विधान था. भूमि पूजन माने यज्ञ, यज्ञ से भूमि पूजन. मकान बनकर तैयार हुआ, फैक्ट्री बनकर तैयार हुई या दुकान प्रारंभ कर रहे हैं तो उसका शुभारंभ यज्ञ से करते थे. पहले यज्ञ किया फिर उसका उसका प्रारंभ किया. गृह प्रवेश यज्ञ से, मकान बना गृह प्रवेश हुआ यज्ञ हुआ. माने हर शुभ काम को यज्ञ से करने की परंपरा थी. यहाँ तक कि जैसे अनुष्ठान करे किया जाता है तो अनुष्ठान का
शुभमु अशुभमु रेंडु रकाल परिस्थितुल्लोनू कूडा भारतीय जीवित विधानंलो यज्ञं एप्पुडू प्रमुख पात्र वहिस्तुंदेवि. భూమి పూజనం చేయాలి, కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, ఫ్యాక్టరీ కట్టుకోవాలి, అక్కడ కూడా యజ్ఞంతో స్టార్ట్ చేస్తాం. ఫ్యాక్టరీ తయారైపోయింది, ఇల్లు భవంతి నిర్మాణం పూర్తయిపోయింది, అలా గృహప్రవేశానికి యజ్ఞం చేస్తాం. ఇంతేకాదు మన అనుష్ఠానాలు అవి చేస్తున్నప్పుడు కూడా అనుష్ఠానం యొక్క పూర్ణాహుతి మళ్ళా యజ్ఞంగా చేస్తూ ఉంటాం. ఈ అనుష్ఠానాల పూర్ణాహుతి ఎప్పుడు మనం చేస్తున్నప్పుడు శాస్త్రాలలో ఉన్నటువంటి నియమం ఏంటి అంటే మనం ఎంత జపము చేశామో దాంట్లో 10 వంతు ఆహుతులు వెయ్యాలి. అంటే ఒక మాల గాయత్రి మంత్రం చేస్తే 10 ఆహుతులు వెయ్యాలి. భావం అర్థమవుతుంది కదా, అది శాస్త్రము. కానీ పూజ్య గురుదేవులు మన దేశకాల పరిస్థితుల్ని చూసి దానిని ఆయన తన తపఃపుణ్య శక్తితో వందో వంతు వేస్తే చాలు మీకు ఆ ఫలితాలు వస్తాయి. అంటే మీరు జపం చేస్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు ఎంత వేయాలి, వందో వంతు మాత్రమే వేస్తే చాలు. కానీ జప అనుష్ఠానాలు కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి, యజ్ఞం మీద ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా ఓ రోగాలు వచ్చాయి, అతివృష్టి వచ్చింది, అనావృష్టి వచ్చింది, ఇంకా ఏదైనా విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి, ప్రాకృతికమైనటువంటి ప్రమాదాలు వచ్చాయి, దానికి కూడా నివారణకు మనము యజ్ఞాన్ని ఉపయోగించుకుంటాం. అంటే మానవ జీవితానికి ఏ కోరికైనా, శుభ అశుభమైనటువంటి ఎలాంటి పరిస్థితులకైనా నివారణోపాయము కేవలము యజ్ఞము మాత్రమే.
నిష్కర్ష ఏ థా కి ఋషుని ఏక ఐసీ జీవన శైలి ప్రదాన్ కియా, ఐసీ పరంపర బనా ది కి మనుష్య సహజ హీ యజ్ఞ కర్తా రహే, उसको नहीं प्रयास न करना पड़े. किसी न किसी बहाने कोई संस्कार हो रहा है, कोई पर्व त्योहार आ गया, कोई अनुष्ठान किया है, कोई कार्य का प्रारंभ कर रहा है, या किसी तरह की कोई परेशानी आ गई, तो व्यक्ति यज्ञ करे तो यज्ञ से वो परेशानी दूर होगी, यज्ञ से
शुभकामना. మనం నిర్ణయించుకోవచ్చు అంటే ఋషులు మన జీవితాన్ని యజ్ఞముతో పరిపూర్ణంగా సంబంధించినట్టు చేశారు. ఏమి జరిగినా ఏదో ఒక కారణంతో ఖచ్చితంగా మనము యజ్ఞము చూసుకు తెలుసుకోవాల్సిందే. ఇంచేత యజ్ఞాలు ఎక్కువ చేస్తూ ఉంటే మనకి సమృద్ధి పెరుగుతూ ఉంటుంది, మన సమృద్ధి పెరుగుతూ ఉంటే యజ్ఞం పెరుగుతూ ఉంటుంది, పరస్పరం భావయంత. అంచేత మనము యజ్ఞాలు చేస్తూ ఉంటాం, యజ్ఞాన్ని మనం రక్షణ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఋషులు ఏదో విధంగా మన నిత్య జీవితంలో యజ్ఞ కర్మకాండ కలిసి ఉండేటట్టు చూసుకున్నారు.
అదే విచారణీయ బాత్ ఏ కి యజ్ఞమే ఐసీ క్యా విశేషత థీ జో ఇతనా మహత్వ దియా. కిసి భీ చీజ్ కో బహుత్ మహత్వ దేతే హై తో కోయి నా కోయి ఉస్కే పీచే గుణ హోతా హై, విశేషత హోతీ హై. తో యజ్ఞ కే పాస్ విశేషత తో థీ. अब उस दृष्टि से यज्ञ का विश्लेषण जब करते हैं तो यज्ञ के दो लाभ हैं, दो प्रकार से यज्ञ के लाभ को समझते.
इंत प्राख्यता इच्छा मन ऋषु अर्थम कदा, का इंत प्राख्यता इच्छा अनेक मन विश्लेषण चिस्ते यज्ञ प्रभावा मन रे रहा अर्थम चुस्कुटे प्रत्यक्ष प्रभाव मन कंटे कभाव స్థూలమైనటువంటి ప్రభావము, అంటే మన ఆరోగ్యం మీద, వాతావరణం మీద, పదార్థాల మీద, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాటి మీద యజ్ఞం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. దీన్ని వైజ్ఞానిక ప్రభావము అనొచ్చు, లేకపోతే స్పష్టంగా మనము కంటితో చూడగలిగేటటువంటి ప్రభావము అనొచ్చు. ఇది ఒక లాభం. రెండో లాభం ఏంటంటే దాని ఆధ్యాత్మిక లాభాలు, దాని ఫిలాసాఫికల్ ఆస్పెక్ట్స్, మనోవైజ్ఞానిక ప్రభావాలు. మన సమాజానికి, వాతావరణం మీద పడేటటువంటివే కాకుండా మన జీవిత విధానం ఏ విధంగా మారుతుంది, మన దర్శనం ఏ విధంగా మారుతుంది అనేది రెండో లాభం. ప్రత్యక్ష లాభాలు, అప్రత్యక్షమైనటువంటి ఆధ్యాత్మిక లాభాలు, ఈ రెండు లాభాలు చాలా ఎక్కువగా మనము యజ్ఞం వల్ల పొందగలము.
ప్రత్యక్ష లాభం కిస్ తరహ సే హోతా హై ఇస్కో థోడా సా స్పష్ట కరేంగే. జైసే హర్ మనుష్యకి कोई आवश्यक नहीं कि ब्राह्मण है या साधु है या हिंदू है, गैर हिंदू हो या हिंदुस्तान का रहे, कोई भी हो, प्रत्येक मनुष्य की ये मौलिक आवश्यकता है स्वस्थ शरीर. पहली जो स्वस्थ, पहला सुख निरोगी काया, हर व्यक्ति स्वस्थ रहे तो सुखी है. तो स्वस्थ रहने के लिए उसको स्वच्छ जल चाहिए, शुद्ध वायु चाहिए और शुद्ध आहार चाहिए. ये तीन चीजें परम आवश्यक है. शुद्ध आहार, जो भोजन करता है वो शुद्ध हो, पर इसमें पौष्टिकता हो, और जल और वायु, हवा और पानी, ये शुद्ध हो. अब इन तीनों का वायु यज्ञ से कैसे संबंध है इसको थोड़ा समझिए.
मनुष्य వాడు జాతి మత కులంగతో సంబంధం లేకుండా, వాడు ఏ మతానికి చెందినవాడైనా కావచ్చు, ఎలాంటి దేశానికి చెందినవాడా కావచ్చు, ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ఆరోగ్యవంతమైనటువంటి శరీరము, ఏ హెల్దీ బాడీ. ఈ ఆరోగ్యవంతమైనటువంటి శరీరానికి మూడు ముఖ్యమైనటువంటి అవసరాలు ఉన్నాయి. స్వచ్ఛమైనటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి వాయువు, స్వచ్ఛమైనటువంటి ఆహారము. ఈ మూడు ఉండాలి ఆరోగ్యవంతమైనటువంటి శరీరం పొందటానికి. స్వచ్ఛమైనటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి వాయువు, స్వచ్ఛమైనటువంటి ఆహారము. యజ్ఞము ద్వారా ఇది ఎలా లభిస్తుందో చూద్దాం.
యజ్ఞము ద్వారా హమ్ ఉన్ పదార్థంకు వాయుమండల్ మే వాయు కే సాథ్ మిలా దేతే థే జో పదార్థ హమారే లియే ఉపయోగి హై, జైసే ఔషధీ గుణో సే జో పదార్థ యుక్త హై ఉన్కో సామూహిక ఔషధీ ప్రదాన్ కర్నే కీ దృష్టి సే యజ్ఞ కే మాధ్యమ సే వాయుమండల్ మే బిఖేర్ దియా. శ్వాస కే ద్వారా వో పదార్థ ఔషధీ సభీ కో మిల్ గయి.
మొట్టమొదట వాయువు గురించి ఆలోచిద్దాం. వాయువుని సామూహికంగా ఔషధులు, వనస్పతులు, ఆరోగ్యవంతమైనటువంటి వాయువులోంచి మనకి ఆరోగ్యం చేసేటటువంటి పదార్థాలని కనుక హవనంలో వేస్తే ఏమవుతుంది, అవంతా కూడా వాయుమండలంలోకి వెళ్ళిపోతాయి. సమాజం మొత్తము కూడా ఆ ఔషధయుక్తమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాయువును పీల్చుకుంటాయి. ఈ విధంగా స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి వాయువుని మనం యజ్ఞము ద్వారా సమాజానికి అందజేస్తాం. ఎప్పుడు యజ్ఞం చేసినా ఇది జరుగుతుంది.
ఆజ్ కే లోగ్ పఢే లిఖే లోగ్ ఇస్ విజ్ఞాన్ కో నహీ సమజ్ పాతే ఉన్హో ఉన్కో కేవల్ ఇత్నా సమజ్ మే ఆతా హై కి కోయి భగవాన్ కో ప్రసన్న కర్నే కే లియే హై యా స్వర్గ జానే కే లియే హై తో ఆహుతి కర్తే హై ఇస్సే ఉన్కో కోయి పుణ్య మిలేగా. పుణ్య కి పరిభాషా ఉన్కో మాలూమ్ నహీ హై. పుణ్య కా అర్థ యే థా కి హమే జో ప్రత్యక్ష లాభ మిల్ రహా హై వహీ పుణ్య థా. అసల్ మే దో చీజే థీ, పుణ్య ఔర్ పాప్ కీ పరిభాషా ఇన్ దోనో బదల్ గయి. పుణ్య ఔర్ పాప్ దో శబ్ద హమారే సమాజ్ మే ఇసిలియే ప్రచలిత్ కియే థే ఇషియో నే బహుత్ ఇస్కే పీచే సైకలాజికల్ ఇఫెక్ట్ థా, మనోవైజ్ఞానిక్ ఏక్ ప్రభావ్ థా కి జో కార్య హమారే లియే హితకారీ హై, మనుష్య కే లియే హితకారీ హై, సమాజ్ కే లియే హితకారీ హై, ఉన్హే కర్నా చాహియే. ఉన్ సభీ కార్యో కో ఋషియో నే పుణ్య కహ్ దియా థా కి పుణ్య కే నామ్ పర్ లోగ్ కరే, क्योंकि उसकी उसका लॉजिक, उसकी उसका दर्शन किसको किसको समझाए, हर व्यक्ति नहीं समझ सकता. तो जो हितकारी कार्य थे उनको कहा ये पुण्य है, लोग करने लगे. और जो हानिकारक थे स्वास्थ्य के लिए, अपने लिए, परिवार के लिए, समाज के लिए, राष्ट्र के लिए या धर्म संस्कृति के लिए जो हानिकारक थे, ऐसे कार्यों को पाप कहकर के निषेध कर दिया था कि ये पाप है, ताकि लोग इसको नहीं करें.
मनुष्य पापमु पुण्यमु अनेटुवंटि दानिकि చాలా స్పష్టమైనటువంటి దిశానిర్దేశం ఇచ్చారు. ఈనాడైతే మనుష్యులు భ్రమితమై అదేదో భగవంతుడికి మోక్షానికి పనికొస్తుందనేటటువంటి ఒక తప్పుడు భావంలో ఉన్నారు. ఋషులు చెప్పినటువంటిది ఏకైక నిర్దేశం ఏమిటి అంటే, సమాజానికి ఉపయోగపడే ప్రతి పని పుణ్యమే, సమాజానికి ఉపయోగపడే ప్రతి పని పుణ్యమే, దాన్ని చేయండి. మీరు సమాజానికి ఉపయోగపడనటువంటి, సమాజానికి హాని కలగజేసేటటువంటి పని ఏదైనా ఉన్నా అది పాపమే, దాన్ని చేయకండి. ఈ మనోవైజ్ఞానికమైనటువంటి సైకలాజికల్ ఆస్పెక్ట్ అందరికీ మనం వివరించి చెప్పలేము. అందుకని వాళ్ళు పాపము పుణ్యము అని చెప్పి రెండు వర్గాలుగా, ఈ పని చేయండి ఇది పుణ్యము, ఈ పని చేయండి ఇది పాపము. కానీ ఆ పనుల వర్గీకరణ కనుక మీరు చూస్తే స్పష్టంగా మీకేమర్థమవుతుంది, సమాజానికి హితకరమైనది పుణ్యము, సమాజానికి పనికిరానిది, సమాజానికి హాని కలగజేసేది పాపము.
యజ్ఞ ప్రభావ ప్రభావం సమజ్ పానే కారణం ఆజ్ బహుత్ లోగ్ పఢే లిఖే లోగ్ కహతే హై కి యజ్ఞ మే బర్బాదీ హోతీ హై, మనే జో పదార్థ హమ్నే డాల్ దియా వో జల్ కర్కే నష్ట హో గయా, ఖతమ్ హో గయా. కహతే లోగ్ ఘీ ఖానే కో మిల్తా నహీ, ఆప్ లోగ్ జలా దేతే హై, యా ఔర్ చీజే ఆప్ జలా దేతే హై. तो इस तरह से यज्ञ का इनको स्वीकार नहीं करते, यज्ञ को विरोध करते हैं कि आप इसको बर्बाद कर रहे हैं. लेकिन वास्तव में बर्बादी नहीं है. वैज्ञानिक दृष्टि से देखें तो साइंस की प्राइमरी थ्योरी है कि पदार्थ कभी नष्ट नहीं होते. पदार्थ कभी नष्ट नहीं होते. पदार्थ की तीन अवस्थाएं हैं, ठोस, द्रव और गैस. कोई भी पदार्थ या तो सॉलिड फॉर्म होगा, या लिक्विड फॉर्म होगा, या गैस फॉर्म होगा.
ఇక్కడ చాలా మంది మనకి ముఖ్యంగా సైన్స్ తెలియనటువంటి వ్యక్తులు ఏమంటారు అంటే, తినటానికి తాగటానికి నీళ్ళు లేదు, మీరేమో యజ్ఞంలో నీటిని కాల్చి పారేస్తున్నారు, అలాగే ఖరీదైనటువంటి వనమూలికలు, పనికిరానటువంటి వనమూలికలు వాళ్ళ దృష్టిలో మనం ఏం చేస్తున్నాం యజ్ఞంలో బూడిద చేసి పారిస్తున్నారు, ఇది మంచిది కాదు, ఇది తప్పు అని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఉంటుంది, యజ్ఞంలో ఉండేటటువంటి లాభాలలో మీరు ముఖ్యంగా పదార్థం గురించి కనుక ఆలోచిస్తే అది స్థూల ద్రవ వాయు రూపంలో ఉంటుంది, సాలిడ్ లిక్విడ్ గ్యాస్, ఏ పదార్థమైనా ఈ మూడు రూపాల్లోనే ఉండగలదు, నాలుగో రూపంలో ఉండదు, ఇది మనకు తెలుసు కదా.
ఆర్ విజ్ఞాన్ కి హి ఈ పరిభాష హై కి కోయి భీ పదార్థ ఠోస్ అవస్థ మే జితనా ప్రభావ పహుంచాయేగా ద్రవ రూప మే బదల్నే పర్ లిక్విడ్ ఫార్మ్ హోనే పర్ ఉస్కి గుణవత్తా ఉస్కా ప్రభావ బహుత్ బఢ్ జాతా హై ఔర్ అగర్ గ్యాస్ రూప్ మే బదల్ జాయే గ్యాస్ ఫార్మ్ హో జాయే తో ఉస్కి ఉస్కి గుణవత్తా ఉస్కా ప్రభావ ఔర్ బహుత్ అధిక్ బఢ్ జాతా హై జైసే డాక్టర్ సాధారణ మరీజ్ కు గోలీ దేతా హై క్యాప్సూల్ దేతా హై లేకిన్ అగర్ జ్యాదా గంభీర రోగి హై జ్యాదా కష్ట హై తో ఉస్కో ఫిర్ ఇంజెక్షన్ దేతా హై అర్థాత్ మెడిసిన్ నహీ హై ఉస్కో లిక్విడ్ ఫార్మ్ కర్కే ఇంజెక్ట్ కర్తా హై వో తత్కాల్ ప్రభావ డాల్తా హై నీంద కి కోయి గోలీ ఖాయేగా దేర్ సే నీంద ఆయేగీ దర్ద కి గోలీ ఖాయేగా దర్ద దేర్ సే మిటేగా లేకిన్ నీంద కి ఇంజెక్షన్ దే దే తురంత సో జాయేగా నీంద కి గోలీ నీంద కి ఇంజెక్షన్ దర్ద కి ఇంజెక్షన్ దే దే తత్కాల్ రాహత్ మిలేగీ తురంత ప్రభావ డాలేగా తో మెడిసిన్ నహీ హై లేకిన్ వో సాలిడ్ సే లిక్విడ్ ఫార్మ్ హో గయా తో ఉస్కా ప్రభావ పడ్ గయా ఔర్ గ్యాస్ ఫార్మ్ హో జాయే తబ్ ఉస్కా ప్రభావ హజార్ గుణా బఢ్ జాతా హై.
ఇక్కడ మీరు చాలా స్పష్టంగా కళ్ళ ముందే మీరు చూసేటటువంటి ఉదాహరణ ఏంటి అంటే మందు మనం వేసుకుంటూ ఉంటాం, మాత్ర వేసుకుంటే అది తొందరగా పనిచేయదు, 15-20 నిమిషాలు పడుతుంది. తొందరగా పని చేయాలి అంటే ఏం చేస్తాం, దాన్ని ద్రవ రూపంలో ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటాం, తొందరగా పనిచేస్తుంది. మామూలు మాత్ర 20 నిమిషాల్లో పనిచేస్తే ద్రవ రూపంలో ఉన్నటువంటి అదే మందు, అంటే స్థూల రూపంలో ఉన్నటువంటి అదే మందు ద్రవ రూపంలో ఎప్పుడైతే వచ్చిందో ఇంకా చాలా తొందరగా పనిచేసింది. అదే వాయు రూపంలోకి వెళ్తే 1000 రెట్లు ఎక్కువ బాగా పనిచేస్తుంది. అంచేత వైజ్ఞానికుల దృష్టిలోనే మనం కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఘన పదార్థము కంటే ద్రవ పదార్థము, ద్రవ పదార్థము కంటే వాయు పదార్థము, అదే పదార్థము క్రమక్రమంగా 1000 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది.
గ్యాస్ ఫార్ములే పర్ కిసి చీజ్ కా ప్రభావ్ కిత్నా బఢ్తా హై ఇస్కో ఏక్ ఉదాహరణ్ కే ద్వారా అచ్చీ తరహ్ సమజ్ సక్తే హై. జైసే భోజన్ మే మిర్చి ఖాతే హై, దాల్ మే సబ్జీ మే మిర్చ్ డాల్తే హై, अलग से भी हरी मिर्च खाते हैं या मसाले वाली मिर्च खाते हैं, बीच बीच में मिर्च खाते हैं तो स्वाद बढ़ जाता है. लेकिन मिर्च ऐसे खाने पर स्वाद उसी को मिलेगा जो खा रहा है, सामने वाले को या बगल वाले को उसका स्वाद नहीं पता चलेगा कि कैसा है. किंतु उसी मिर्च को अगर आप आग में डाल दीजिए, जला दीजिए, एक मिर्च, छोटी सी एक मिर्च को अब कभी आग में डाल के देखिए तो पूरे घर के लोग परेशान हो जाएंगे, घर के ही नहीं मोहल्ले वालों को भी उसका वो लगेगा और छींकेंगे, परेशान हो जाएंगे किसी ने मिर्च जला दिया. तो ये क्या है कि ठोस अवस्था में मिर्च का प्रयोग किया तो एक व्यक्ति को उसको स्वाद अनुभव हुआ, उसी मिर्च को गैस फर्म कर दिया, अग्नि में डाल दिया, गैस फर्म कर दिया, वायुमंडल में बिखेर दिया तो घर के लोग, पड़ोस तक के लोग उसे परेशान हो गए. अर्थात एक मिर्च का कितना बड़ा प्रभाव हो गया ये प्रत्यक्ष देख सकते हैं.
मेरे प्रत्यक्ष ఘన పదార్థము వాయు పదార్థానికి మధ్య ఎంత ఎక్కువ ప్రభావం ఉంటుందో చూడవచ్చు. ఉదాహరణకి మనం మిరపకాయలు తింటూ ఉంటాం, తింటే ఆ తిన్నవాడికి ఎఫెక్ట్ ఉంటుంది, మిగతా వాళ్ళకి దాని రుచి తెలీదు, దాని ప్రభావం తెలీదు. కానీ ఆ మిరపకాయని మీరు తీసుకెళ్లి నిప్పులు వేశారనుకోండి, కుటుంబంలో ఉన్న వాళ్లే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న అనేక మంది ఇళ్లలో వాళ్ళకి దాని బాధ, దాని దగ్గు, కళ్ళమట నీళ్లు రావటం ఇవంతా మనం గమనిస్తాం. అంటే మీ కంటి ముందే ఒక పదార్థము స్థూలంగా ఉండకుండా సూక్ష్మీకృతమై వాయుస్థితిలోకి వెళ్ళపోతే వెళితే ఎంత ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందో మీకు అర్థమవుతోంది కదా. అంచేత వాయుస్థితిలో ఉన్నటువంటి పదార్థం యొక్క ప్రభావము ఖచ్చితంగా చాలా ఎక్కువ మంది మనుషుల మీద ఉంటుంది అని మనకి స్పష్టమవుతోంది.
ఇసి సిద్ధాంతకే ఆధార పర్ హమారే ఋషువుని యజ్ఞకి పరంపరా వీక్షిత్ కీతి కి జో పదార్థ సబ్కి లియ ఉపయోగి హై ఉన్కో శ్వాస కే మాధ్యమ సే సబ్ తక్ పహుంచా దే సబ్ సబ్కో మిల్ జాయే तो यज्ञ कर दीजिए, अर्थात अग्नि में डाल दिया, यज्ञ कर दिया, स्वाहा कर दिया, अग्नि ने उन्हें भस्म करके वायुभूत कर दिया, वायुमंडल में बिखेर दिया और वो सबके लिए उपयोगी हो गए. एक व्यक्ति प्रयोग करेगा, हमारे पास कोई औषधि है या खाने की चीजें हम खाएंगे, हमको लाभ होगा, लेकिन अगर हम अग्नि के द्वारा उसे यज्ञ कर देते हैं तो वो सबको मिल जाएगी. जैसे घी अच्छा है खाने में, सुगंध है, स्वाद है, शक्ति है घी में, घृत में, तो घृत हम खाएंगे तो हमें लाभ करेगा, वो भी पाचन क्रिया ठीक होगी तो, अगर नहीं पचा तो हानि ही पहुंचाएगा, लेकिन पच गया तो हमें ताकत देगा. लेकिन उस घी को यदि हम आहुति करते तो हजारों लाखों लोगों तक घृत की शक्ति पहुंच जाएगी, सुगंध पहुंच जाएगी.
इधे आरोग्यकरमैनटुवंटि पदार्थालु उन्नायनुकोंडि, उदाहरण की नेय्यि. నెయ్యి యొక్క చాలా గొప్పది ఏంటి అంటే నువ్వు అరాయించుకోగలిగితే అది నీకు చాలా మంచి శక్తిని ఇస్తుంది. ఉపనిషత్తుల్లో ఇంకోటి ఏం చెప్తారంటే నెయ్యి వల్ల వాక్శక్తి కూడా పెరుగుతుంది అని. అంచేత ఈ నేతిని కనుక మనం యజ్ఞంగా వేశామనుకోండి, మన ఒక్కళ్ళకే కాదు ఈ నేతి యొక్క శక్తిదాయకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి శక్తి సమాజం అంతటికీ మనం పంచుతున్నాం మనం. అంచేత ఘట స్థితిలో ఉన్నటువంటి నెయ్య నీ ఒక్కడికి ఉపయోగపడితే, అది కూడా కండిషన్ ఏంటి, నువ్వు అరాయించుకోగలిగితే. కానీ యజ్ఞంలో వేసినటువంటి నెయ్య సహజంగానే అందరికీ మంచి ఫలితాన్ని ఇచ్చి అందరికీ శక్తినివ్వగలుగుతుంది.
సంత కబీర్ దాస్ జీ కన్నా గురు రామానంద్ థే. కబీర్ దాస్ జీ जाति से जुलाहा थे, छोटे थे, गरीब थे. उस समय ये रामानंद जी के शिष्य बनना चाहते थे तो उन्होंने मना किया. उस समय की परंपरा के अनुसार उनको शिष्य नहीं बनाया, लेकिन उनके मन में बड़ी श्रद्धा थी. तो गंगा जी की सीढ़ियों पर कबीरदास जी लेट गए और रामानंद जी गंगा स्नान के लिए जा रहे थे तो अचानक पैर पड़ा, उनके मुंह से निकल गया अरे बेटा राम राम बोलो. बस उसी को उन्होंने गुरु मंत्र मानकर चरण पकड़ लिए, परिस्तर उनके शिष्य बन गए. तो रामानंद जी बड़े प्रभावित थे. एक बार उनके मन में आया कि इसकी श्रद्धा, उसकी निष्ठा और इसकी बुद्धि की परीक्षा ली. तो एक दिन क्या किया कि कहा कबीर कल तू पूरे गांव के लोगों को भोजन करा दे. तो कहा ठीक है, कैसे कराएगा, हम पैसे देते हैं. तो चार आने पैसे कबीरदास जी को दिए कि जाकर गांव के लोगों को भोजन करा देना. अब कबीरदास जी विचार करते हैं कि चार आने में गांव भर के लोगों को भोजन कैसे कराएंगे, लेकिन विचार किया, गुरु का स्मरण किया, उनको बुद्धि मिली तो उन्होंने गांव भर के लोगों के लिए खिचड़ी बनवाई, दाल और चावल मिलाकर पकाया, खिचड़ी बनाई और सबको निमंत्रण दिया और चार आने की हींग मंगाकर उसमें छौंक लगा दिया, सबको खिला दिया, सबको हींग का स्वाद मिल गया. अगले दिन कबीरदास जी जब गए अपने गुरु के पास, उन्होंने पूछा
तो बेटा राम राम बोलो, काल तगिलिंदि कदा राम राम अनु अन्नाडु अनेसरिकि दान्नि गुरु दीक्षगा तीसुकोनि चाला गोप्प एत्तुलकि दिगाडु. ओकसारि रामानंद गारिकि असलु वीडु एंतवरकु విషయాన్ని అవగాహన చేసుకున్నాడు అని పరీక్షించదలిచి ఒకసారి కబీర్దాస్ ని పిలిచి, నాయన నువ్వు ఈ ఊరి వాళ్ళందరికీ భోజనం పెట్టు అన్నాడు. నాలుగణాలు ఇచ్చాడు. ఇంకా కబీర్దాస్ కి పెద్ద డౌట్ వచ్చింది, నాలుగణాల్లో నేను అందరికీ ఎలా పెట్టగలను అని. అంచేతే ఆ కాలంలో నాలుగణాలతో కొంచెం బియ్యం అది వస్తాయి, దాంతో ఖిచడీ తయారు చేశాడు. ఖిచడీ తయారు చేశాక ఏం చేశాడు అంటే దాంట్లో పోపు పెట్టాడు, ఇంగువ పోపు పెట్టాడు. మీరు భావం అర్థమైంది కదా, ఇంగువ పోపు పెట్టేసరికల్లా ఏమైంది, ఆ ఇంగువ వాసన ఊరు వాళ్ళందరికీ వెళ్ళింది. సరిపెట్టేశాను అన్నాడు. ఎలా పెట్టావు అని అడిగాడు. ఇది అని చెప్పాడు.
రమానందజీ బాగా ప్రసన్న సచ్మిచ్ బుద్ధిమాన్ హై. కబీర్దాస్ జీ ఆగే హాత్ జోడ్ కర్ నివేదన్ కియా कि गुरुदेव मैं तो शिष्य हूँ, मैं तो अल्पज्ञ हूँ, मैंने चार आने में तो गांव के लोगों को भोजन कराया, किंतु आप तो गुरु हैं, आप तो और ज्ञानी हैं, आज चार आने में गांव के पशुओं को पक्षियों को इनको भी भोजन करा देंगे जानवरों को। तो उन्होंने कहा हाँ अवश्य, मैं पशु पक्षी ही नहीं वृक्षों को वनस्पतियों को पेड़ पौधों को भी भोजन कराऊंगा, चार आने में हर मनुष्य को सबको खिला दूंगा। तो कैसे खिलाएंगे कबीरदास जी ने जानना चाहा, तो उनके गुरु रामानंद ने फिर से चार आने पैसे कबीर को दिए और कहा इससे घी ले आ बाजार से। जब तक कबीरदास जी घी लेने गए, रामानंद जी ने यज्ञ की तैयारी कर लिया और वो घी आया, दोनों ने बैठ करके यज्ञ किया, घृत की आहुति कर दी। रावण ने समझाया देखो बेटे, जो घी हमने अग्नि में डाला वो घी हवा में फैल गया और श्वास तो सब प्राणी लेते हैं, पौधे भी श्वास लेते हैं, वृक्ष भी लेते हैं, पेकीड़े मकोड़े भी लेते हैं, पशु भी लेते हैं, सबको मेरा घी पहुंच गया, सबके अंदर पहुंच गया, सबका भोजन हो गया, सब स्वस्थ हो गए। इसमें इस तरह चार आने में हमने सबको भोजन करा दिया, तो ये यज्ञ का प्रभाव था। चार आने में एक आदमी को भी घी नहीं दिया जा सकता, लेकिन चार आने की घी से यज्ञ किया तो सभी प्राणियों को मिल गया, वनस्पतियों को मिल गया। मैंने यज्ञ से किसी पदार्थ की गुणवत्ता उसका प्रभाव कितना अधिक बढ़ जाता है इसका यह उदाहरण है।
అప్పుడు కబీర్దాస్ అన్నాడు, గురువు గారు మీరు చాలా పండితులు జ్ఞానులు కదా, నేనైతే ఈ ఇంగు పోపుతో ఇంతమందికి ఊరంతటికి నేను భోజనం పెట్టాననుకున్నాను, మరి మీరు పశువులు పక్షులు చెట్లకి చామలకి ఇక్కడ మన ఊర్లో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా మీరు ఆహారం పెట్టగలరా ఈ నాలుగు నాలుగుతో అన్నాడు. తప్పనిసరిగా అన్నాడు. అని కబీర్దాస్ ఏం చెప్పాడంటే ఈ నాలుగు నాలుగు తీసుకెళ్లి నీ కొనుక్కురా అన్నాడు. ఈ లోపల యజ్ఞం యొక్క తయారీ చేసుకున్న తర్వాత నెయ్యి వచ్చాక అగ్నిలో నెయ్యి వేశాడు. వేస్తే ఏమవుతుంది ఇప్పుడు నెయ్యి ప్రాణం తీసుకునే స్వాబ్ ఊపిరి, చెట్లు ఊపిరి పీల్చుకుంటూ ఉంటాయి, పశువులు ఊపిరి పీల్చుకుంటూ ఉంటాయి, పశు పక్షాదులు అన్ని కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉంటాయి. కనుక ఈ నెయ్యితో నేను సంపూర్ణ జగత్తుకి కూడా ఆహారం పెట్టగలిగాను అని చెప్పాడు.
ఇసి సిద్ధాంతకి ఆధార ఈశ్వనే उन सभी पदार्थों से यज्ञ करने की परंपरा बनाई थी जो जो वातावरण को शुद्ध करते थे, जिसे शुद्ध वायु मिलती थी, प्रथम लाभ था शुद्ध वायु। उन पदार्थों से यज्ञ करते थे जो हमारे लिए स्वास्थ्य के लिए लाभप्रद थे, श्वास के माध्यम से हर आदमी चलते फिरते औषधि ग्रहण करता रहता था, यज्ञ के माध्यम से उन पदार्थों को हवा में घोल देते थे तो हर व्यक्ति चलते फिरते भोजन करता रहता था, उसको पौष्टिक पदार्थ उसको सहज मिलते रहते थे, बैठ के भोजन करने पचाने का श्रम नहीं करना पड़ता था, श्वास के द्वारा उसको पौष्टिक पदार्थ मिल जाते थे, डॉक्टर के पास जाने की जरूरत नहीं थी, श्वास के द्वारा ही उसे औषधियां मिल जाती थी, स्वस्थ रहता था। और इतना ही नहीं,
इपड़ो यज्ञ विधान द्वारा ఋషులు మనకు అందజేసినటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞానం ఏమిటి అంటే, ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలని ఆహుతిగా వేస్తాం, మనిషికి రోగ నివారణ చేసేటటువంటి ఆరోగ్యం ఇచ్చేటటువంటి పదార్థాల యొక్క సమ్మిశ్రణాన్ని అవన సామగ్రిగా వేస్తాం. ఎప్పుడైతే అది వేస్తామో ఊళ్ళో అందరూ యజ్ఞం చేస్తూ ఉంటారు, ఊళ్ళో అందరూ నడుస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియకుండానే ఏమొస్తుంది, ఆరోగ్యకరమైనటువంటి వాయువు, స్వచ్ఛమైనటువంటి వాయువు వాళ్ళు పీల్చుకోగలుగుతున్నారు. దానివల్ల వాళ్ళ శరీరానికి తగిన పుష్టి వచ్చి రోగ నివారణ జరుగుతూ ఉండేది.
వాయువులో జో పదార్థ భులే హే వో వర్షా కే జల్ మే ఘుల్ జాతే థే, క్యోంకి వాయువు ఔర్ జల్ సే వర్షా హోతీ తో వో జల్ కే సాథ ఘుల్ గయే, तो जल के रूप में हमको पदार्थ मिल जाते थे, हम जो जल पीते थे उसमें औषधीय गुण होते थे, उसमें शक्तिवर्धक गुण होते थे, तो पानी के माध्यम से हम स्वस्थ रहते थे, बीमारी ठीक कर देते, उस जल से सभी तरह की फसलें होती थी, अन्न फल सब्जियां औषधियां, यहां तक कि पशुओं का चारा घास जो भी पशु भोजन करते हैं वो सब इसी जल से होता था, वर्षा से। तो हर चीज में पौष्टिक शक्ति रहते थे, इसलिए शास्त्रों में कहा है कि यज्ञ वर्षति पर्जन्यः, यज्ञ से प्राण पर्जन्य की वर्षा होती है, तो प्राण पर्जन्य की वर्षा तब होती थी जब हम यज्ञ करते थे। तो यज्ञ करके उन पदार्थों को हम हवा घोलते थे, हवा से वो जल में घुलते थे, जल के वर्षा से फसलें होती थी, उन फसलों में, फलों में, सब्जियों में, अनाज में हर औषधि के शक्ति की चीजें आ जाती थी और वो हम सब प्राणी ग्रहण करते थे उसको अपने पूरी तरह से। तो कहा यज्ञ वर्षित पर्जन्य।
इंका ఇది వాయు, వాయు స్వచ్ఛ వాయు పీల్చుకోవటం వల్ల వచ్చిన పదార్థాలు మనకు అర్థమయ్యాయి, వచ్చిన లాభాలు మనకు అర్థమయ్యాయి. ఇప్పుడు యజ్ఞము నిరంతరము జరుగుతున్నటువంటి చోట సహజంగానే ఆ వాయుమండలంలో ఈ పుష్టికరమైనటువంటి వాయు యొక్క వాతావరణం ఏర్పడుతుంది. మరి వర్షం కురిసినప్పుడు ఏమవుతుంది? ఈ బలవర్ధకమైనటువంటి పౌష్టికమైనటువంటి పదార్థాలు నీటితో నేల మీద కురుస్తాయి. నేల మీద కురిస్తే నేల యొక్క ఉర్వరా శక్తి పెరుగుతుంది. నేల యొక్క ఆ నేలలో పండినటువంటి అన్నము, ఆ నేలలో పండినటువంటి ఫలాలు, ఆ నేలలో పండినటువంటి ప్రతి పదార్థము కూడా శక్తివంతంగా మారుతుంది, పౌష్టికంగా మారుతుంది. అంచేత వాయువే కాకుండా నీరు కూడా బలవర్ధకంగా మారుతుంది. దానివల్ల వచ్చినటువంటి పంటలు, ఆహార పదార్థాలు కూడా బలవర్ధకంగా మారుతుంది. అందువల్ల యజ్ఞం వల్ల పర్జన్య వర్షం కురుస్తుంది. పర్జన్యము అంటే ప్రాణశక్తి కలిగినటువంటి అని అర్థం. అంచేత యజ్ఞము వల్ల పర్జన్య వర్షం కురుస్తుంది అనేటటువంటి నానుడి మన శాస్త్రాల్లో వచ్చింది. అంటే ఏ వాయువు మనకి శ్వాస ద్వారా పుష్టినిచ్చిందో అదే వాయువు నీళ్లలో కరిగి భూమికి వెళ్లి పదార్థాలకు ఆ శక్తి ఇచ్చి మనం తినేటటువంటి పదార్థాలకు కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఫలితాలను ఇచ్చింది.
ఇసి ద్వారా మనుష్య కా పోషణ హోతా థా, హర్ ప్రాణి కా పోషణ హోతా థా, సభీ స్వస్థ ఆర్ ప్రసన్న రహతే థే. इसलिए यज्ञ को विष्णु कहा है. यज्ञ हुई विष्णु, विष्णु माने पालन करता, सारे जगत का जो पालन करता है वो है भगवान विष्णु. तो कौन है भगवान विष्णु? भगवान विष्णु क्षीर सागर में उसे शैया पर सोए हुए हैं, या भगवान विष्णु को बैकुंठ लोक में रहते हैं? नहीं, वो हो सकता है ऐसा हो भी, लेकिन ऋषि ने कहा था कि नहीं, यज्ञ ही विष्णु है. प्रत्यक्ष रूप से यज्ञ विष्णु है. आप यज्ञ करें, विष्णु आपका पालन करेगा और सब सुखी रहेंगे. यज्ञ नहीं करेंगे तो विष्णु पालन नहीं करेगा.
पालन करता विष्णु अनि मने तेलुसु. ఇప్పుడు మనం విన్నదేంటి, అర్థం చేసుకున్నదేంటి, మనం కనుక యజ్ఞాలు చేస్తూ ఉంటే వాయుమండలంలో ఉన్నటువంటి వాయువు మన్ని పోషిస్తుంది, నీటిలో కరిగినటువంటి వాయుమండలంలో ఉన్నటువంటి పౌష్టికమైనటువంటి ఆహార పదార్థాలు కూడా మనకి పుష్టినిస్తాయి. అంచేత యజ్ఞో వై విష్ణువు అని ఋషులు అన్నారు. అంటే మనల్ని పాలన చేసేవాడు, పోషణ చేసేవాడు విష్ణువు. మరి విష్ణువు క్షీరసాగరంలో పడుకుని ఉంటాడు, ఉంటాడేమో, కానీ మన యజ్ఞ ప్రక్రియే విష్ణువు అన్నది మనకి స్పష్టంగా అర్థమవుతోంది కదా. అంటే యజ్ఞో వై విష్ణువు అంటే అర్థం ఏంటి? మన అందరినీ కూడా, ఈ సంపూర్ణ విశ్వాన్ని కూడా పోషణ చేసేటటువంటి వాడు విష్ణువు. ఆ విష్ణువు దేనివల్ల పోషణ చేయగలుగుతున్నాడు? యజ్ఞము వల్ల పోషణ చేయగలుగుతున్నాడు. కనుక యజ్ఞో వై విష్ణువు అన్నారు.
आज हम इस विज्ञान को, इससे को, दर्शन को भूल गए और यज्ञ करना बंद कर दिया. कोई कहते हैं समय नहीं है, कोई कहते हैं सामान बर्बाद होता है, यज्ञ बेकार है, बंद कर दिया यज्ञ. जिसका दुष्परिणाम सबके सामने क्या है? वायु प्रदूषण. हवा में पदार्थ, पौष्टिक पदार्थ, औषधि पदार्थ न घोल करके हमने जहर घोल लिया. कारखाने लगा दिए, गाड़ियों का धुआं, इस तरह से सिगरेट का धुआं, वायु पॉल्यूशन हो गया, एयर पॉल्यूशन. हवा में जहर घोल दिया, हर आदमी का दम घुट रहा है. उसी हवा से वर्षा होगी तो वर्षा में भी वो जहर घुल गया, जल में भी, जल प्रदूषण. उसी जल से जो खाद्यान्न है, अन्न है, फल है, सब्जियां हैं, जिनको हम खाते हैं, विवश खाना ही पड़ेगा, जीना है तो हम क्या खा रहे हैं आदमी को मालूम नहीं है. हर चीज में जहर घुला हुआ है. अब वो शक्ति नहीं है खाने की चीजों में, वो सुगंध नहीं है, वो स्वाद नहीं है जो अनाज में थी। आज से आप 50 साल पुराने आदमी को, बुजुर्ग आदमी से पूछिए 50 साल पहले गेहूं की रोटी कैसा स्वाद होता था, चावल का स्वाद क्या होता था, सब्जियों का स्वाद की सुगंध क्या थी, फलों का स्वाद क्या था, दूध दही, अब वो दूध में भी वो चीज नहीं है क्योंकि जानवर भी वही खाते हैं प्रदूषण वाली चीजें। दूध में वो शक्ति नहीं है, घृत में वो शक्ति नहीं है, अनाज में वो, फलों में कोई शक्ति नहीं। आदमी खा रहा है एक तरह से हवा में, पानी में, खाने में, दूध में, जो भी खा रहा है कहीं ना कहीं जहर खा रहा है।
इपड़ो यज्ञानुमन मानिश्यो, यज्ञानुमन मानिश्यो वातावरण में मन कार पोग फैक्टरीज नीचे वे पोग ఈ పొగ అవి అంతా కూడా వాయు ప్రదూషణానికి కారణమవుతున్నాయి. అంచేత మనం పీల్చుకునేటటువంటి వాయువు స్వచ్ఛమైనటువంటి పుష్టికరమైనటువంటి వాయువు కాదు, విషాక్తమైనటువంటి వాయువు. మరి వర్షం కురిసినప్పుడు ఈ విషాక్తమైనటువంటి వాయువు మళ్ళీ భూమిలోకి వెళ్తుంది. భూమిలోకి వెళ్తే దాని నుంచి ఏర్పడినటువంటి అన్నము కానీ ఫలాలు కానీ ఎలాంటి రుచి ఇస్తున్నాయో మీకు తెలుసు కదా. ఓ 50 ఏళ్ల కిందట తిన్న ఆహారం యొక్క రుచి మనకే, మనలో చాలా మందికి ఆ తేడా తెలుస్తుంది. 20-50 ఏళ్ల కిందట మనం తిన్నటువంటి అన్నం యొక్క రుచి, ఫలాల యొక్క రుచి ఇప్పుడు లేదు. ఇంచేత విషాక్తమైనటువంటి వాయువు నీళ్లలో కలిసి భూమిలోకి వెళ్ళింది. భూమిలోకి వెళ్ళినటువంటి ఆ విషాక్తమైనటువంటి పదార్థాలు మన అన్నంలోకి, ఫలాల్లోకి వస్తున్నాయి. అంతేకాదు పాలు కూడా అలాగే మారిపోతున్నాయి. ఇంచేత జంతువులు కూడా అలాంటి గడ్డిని తింటున్నాయి, విషాక్తమైనటువంటి గడ్డిని తింటున్నాయి. అంచేత ప్రస్తుతము మనం తినేటటువంటి ప్రతి ఆహార పదార్థము కూడా విషపూరితమై ఉన్నది అన్నది మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే దానికి ఏకైక కారణం ఏంటి అంటే మనం యజ్ఞాలు చేయటం మానేశం. అంచేత ఆ యజ్ఞ చేసేటటువంటి ప్రభావము నుంచి మనము బయటపడాలి అంటే, అందుకనే మొట్టమొదటి ఋషులు ఏమని చెప్పారు, నువ్వు యజ్ఞాన్ని రక్షించు, యజ్ఞాన్ని నిన్ను రక్షిస్తుంది.
గురుదేవ్ సంస్కృతం సునాతే థే కి రాజస్థాన్ కి ఘటన హై, ఘర్ మే షాదీ హోకర్ బహు ఆయి, థోడి దిన బాద్ ఏక్ దిన్ వో రోటీ బనానే కే లియే ఉస్నే ఆటా గూంద్ కర్కే రఖా, ఔర్ కహీన్ సే కౌవా ఆయా ఔర్ ఆటా లేకర్ కే ఉడ్ గయా, తో బహు రోనే లగీ. तो सास उसकी बड़ी अच्छी थी, उसने कहा देखा कि कोई आटा ले गया, बहू इस डर से रो रही है कि कोई कुछ खाएगा. तो उसने बड़े प्यार से कहा कि बहू इसमें रोने की क्या बात है, आटा ले गया, ले जाने दे, अपने घर में बहुत आटा है, दूसरा आटा गूंद ले, रोटी बना ले उसे. तो बहू ने कहा माँ जी मैं इसलिए नहीं रो रही हूँ कि कोई आटा ले गया, फिर किस लिए रो रही है. तो उसने कहा मैं जब छोटी थी तो मेरी माँ ने आटा गूंद के रखा था और इसी तरह कौए ने आके उसने चोंच मारी, तो उस आटे में उसकी चोंच फंस गई. मैंने आटे में इतनी लस थी, इतनी ताकत थी कि कौए की चोंच फंस गई, वो निकल नहीं सका, वही फड़फड़ाता रहा. और ये आटा जो मैंने रखा गूंथ के, इसमें कौए ने चोंच मारी तो आटा लेके चला गया. अर्थात इस आटे में कोई लस नहीं है, कोई ताकत नहीं है. तो मुझे इस बात का रोना आ रहा है कि इस आटे की रोटी जो खाया जाए उसको ताकत क्या मिलेगी, उसमें तो कुछ है ही नहीं.
गुरुदेव संघटन गुरी चुप्तूंडे वो రాజస్థాన్లో ఒక కుటుంబంలో కొత్తగా పెళ్ళైంది అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి రొట్టెలు తయారు చేయడానికి ఆట ముద్దగా కలిపెట్టుకుంది. ఈ లోపల ఒక కాకి వచ్చింది, దాన్ని పట్టుకుని వెళ్ళిపోయింది, ఏడుపు మొదలెట్టింది. అత్తగారు పాపం చాలా మంచి అత్తగారు, దాన్ని తిట్టకుండా దాందే ఉందమ్మా, కావలసినంత పిండి ఉంది, గోధుమ పిండి, నువ్వు మళ్ళీ గోధుమ పిండితో తయారు చేసుకో రొట్టెలు అంది. నేను అందుకోసం అడగటం లేదు, నా చిన్నప్పుడు మా తల్లి ఇలాగే గోధుమ పిండి కలిపి పక్కన పెట్టింది, కాకి వచ్చి అందులో ముక్కు పెట్టింది, ఇరుక్కుపోయింది, అంత దాంట్లో రసం ఉండేది, అంత పట్టు ఉండేది, అంత జిగురు ఉండేది ఆటలో. ఇప్పుడు అదేమో తీసుకుని వెళ్ళిపోయింది. అటువంటి శక్తి లేనటువంటి, రసము లేనటువంటి గోధుమ పిండితో మనం ఆహారం తింటూ ఉంటే మనకి ఏం శక్తి ఉంటుంది అని ఏడుపొచ్చింది అని.
యజ్ఞకి ఇస్తే పదార్థమే प्रवाह होता था, वायुमंडल शुद्ध होता था, शुद्ध जल मिलता, शुद्ध खाद्यान्न मिलता, पशुओं को शुद्ध चारा मिलता और अच्छा एक वातावरण, दिव्य वातावरण होता था, सब स्वस्थ प्रसन्न रहते थे। इतना ही नहीं, यज्ञ से तमाम प्रकार की बीमारियां ठीक करते थे। आज आज जो है चिकित्सा क्षेत्र में बहुत अनुसंधान है और अनेक चिकित्सा पद्धतियां प्रचलित हो गई, जैसे मुख्य रूप से आयुर्वेद तो है ही, एलोपैथिक बहुत व्यापक मात्रा में, जरा सी भी बीमारी एलोपैथिक ही दवा आदमी लेता है। होम्योपैथिक नई पद्धति काफी प्रचलित हो रही है, लोग उसको लाइक कर रहे हैं, होम्योपैथी ले रहे हैं। इसके अलावा भी तमाम तरह की पद्धतियां, इसके चिकित्सा की पद्धतियां हैं। हर साल दुनिया में लाखों करोड़ों एक से डॉक्टर्स तैयार हो रहे हैं, नई नई मेडिसिन आ रही है, सब कुछ हो रहा है, लेकिन इसके बाद में भी अब रिजल्ट देखें तो बीमारियां बढ़ रही हैं। जब इतने डॉक्टर्स नहीं थे, दवाइयां नहीं थी, तो लोग बीमार कम थे, ज्यादा स्वस्थ रहते थे। अब डॉक्टर्स हैं, दवाइयां हैं, हॉस्पिटल से सारी सुविधाएं, इसके बावजूद लोग बहुत बीमार हैं और हर आदमी लगभग बीमार हुए। तो इसका कारण क्या है कि कोई भी पैथी कंप्लीट नहीं है, यज्ञ की विधा को भूल गए, बीमारियों का कारण है। वस्तुतः यज्ञ के द्वारा रोग नष्ट करने, आरोग्य प्रदान करने की एक अद्भुत पद्धति हमारे शास्त्रों में है। कोई भी ऐसी बीमारी नहीं है जिसको हम यज्ञ के द्वारा ठीक न कर सके, और जहाँ बीमारी की दृष्टि से यज्ञ होते हैं वहाँ यज्ञों के अलग अलग विधान है।
ఈనాడు మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే రకరకాల రోగ నివారణ పద్ధతులు ఉన్నాయి, ఆయుర్వేదం ఉంది, ఎల్లోపతి ఉంది, రకరకాలైనటువంటి రోగ నిదానాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోగ నిదానము చేసేటటువంటి పద్ధతులు చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అంటే ఇదివరకు లేనంతకంటే ఇప్పుడు ఎక్కువ హాస్పిటల్స్ ఎక్కువయ్యాయి, రోగ నివారణ చేసేటటువంటి పరిస్థితులు ఎక్కువయ్యాయి. కానీ మనం గమనిస్తున్నది ఏంటి, రోగులు ఎక్కువైపోయారు, హాస్పిటల్స్ ఎంత ఎక్కువ అవుతున్నారో అంతకంటే ఎక్కువ రోగాలు ఎక్కువవుతున్నాయి, రోగులు ఎక్కువ అవుతున్నాయి. దీనికి ఏకైక కారణం ఏమిటి, పూర్వకాలంలో ఉండేటటువంటి యజ్ఞ విధానము ద్వారా అసలు ఆరోగ్యాన్ని రక్షించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఋషులు మనకి అందజేశారు. యజ్ఞాలు అలా జరుగుతూ ఉంటే అసలు రోగాలే రావు, రోగాలే రాకపోతే మనకి ఏ పతి కూడా అక్కర్లేదు. కానీ ఈ యజ్ఞ విధానాన్ని మర్చిపోవటం వల్ల ఎన్ని రకాలైనటువంటి పతీలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి పతీలు అంటే రోగ నివారణ విధానాలు వచ్చినా కూడా మనిషి ఆరోగ్యంగా ఉండలేడు, యజ్ఞమే ఏకైక ఉపాయము.
పునర్నిర్మాణ యోజన ప్రజ్ఞాభియానికి అంతర్గత్ అవి జో యజ్ఞ హో రహే హై, జసే పూరే దేశ్ మే ఔర్ విశ్వ మే అలగ్ అలగ్ జగహ్ एक कुंडी, पंच कुंडी, नौ कुंडी, चौबीस कुंडी, 108 कुंडी, यहाँ तक कि सहस्र कुंडी यज्ञों की जो श्रृंखला चल रही है, ये यज्ञ एक तरह से अभी कंप्लीट नहीं है, ये तो प्रारंभ है, एक तरह से प्राइमरी स्टेज का डेमोन्स्ट्रेशन है, ध्यान आकर्षण। लोग इस यज्ञ को जो भूल गए हैं, फिर से यज्ञ को जाने तो कम से कम नाम तो सुने, एक आहुति तो करें, उसके समीप तो जाए, कुछ थोड़ा सा समझे, इसलिए परम पूज्य गुरुदेव ने इन यज्ञों का प्रचलन किया है। लेकिन वास्तव में यज्ञ जब वैज्ञानिक विधि से होंगे तो उसके स्वरूप अलग अलग होंगे।
ఇప్పుడు ప్రస్తుతము మనము యుగ నిర్మాణ యోజన, ప్రజ్ఞా అభియాన్ అనేటటువంటి పేరుతో చాలా చోట్ల యజ్ఞాలు చేయించటానికి నిర్ణయించుకున్నాం, ఒక యజ్ఞ శృంఖలలో తయారు చేయటానికి నిర్ణయించుకున్నాం. ఇందుకు కనీసము మనము ప్రతి గ్రామంలో కూడా ఈ యజ్ఞం ఉన్నది, యజ్ఞ విధానం ఉన్నది, ఇలా చేసుకోండి అని ఒక మామూలు ఏబిసిడీల యజ్ఞ మనం వాళ్ళకి చెప్పగలము. కానీ నిజంగా ఒక వైజ్ఞానిక దృష్టికోణంతో యజ్ఞం మనం తయారు చేసినప్పుడు దాని స్వరూపాలే మారిపోతాయి. ఇప్పుడు మనం కేవలము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం నిర్మించటానికి తగిన యజ్ఞాలే చేస్తున్నాము, అది కూడా మొత్తము ప్రపంచానికి ఇంకా అందజేయలేకపోతున్నాం. ఈ 5 కుండీల యజ్ఞాలు, 24 కుండీల యజ్ఞాలు, 108 కుండీల యజ్ఞాలు, ఒకసారి సహస్ర కుండీ యజ్ఞాలు, ఇవంతా కూడా ఈ యజ్ఞం యొక్క స్వరూపాన్ని మానవ జాతికి అందజేయటానికి యుగ నిర్మాణ యోజన ద్వారా మనం చేసేటటువంటి ప్రయత్నాలే.
శాస్త్రీకి దృష్టి యజ్ఞం విధానం శాస్త్రం जैसे एक विधान है आरोग्य लाभ, स्वस्थ रहें, हमें कोई बीमारी नहीं है लेकिन कोई बीमारी हो नहीं, स्वस्थ रहने के लिए ऋषियों ने एक बनाया कि उसकी विधि ये होगी, उसका कुंड इस तरह से होगा, उसकी जो हवन सामग्री होगी, हवन सामग्री माने औषधियों का सम्मिश्रण, तो उसमें कौन कौन सी औषधियां होंगी और उनका अनुपात क्या होगा, घटक क्या क्या होंगे, जैसे एलोपैथी की आयुर्वेदिक जो दवाइयां होती हैं उसमें घटक लिखे होते हैं क्या क्या है और उनका अनुपात क्या है, रेशियो क्या है, कितना परसेंट क्या है, तो इस तरह हवन सामग्री बनाई जाती थी। उसमें जो संविधा प्रयोग होंगी लकड़ी वो कौन सी होंगी, ऐसा नहीं कोई भी संविधा, उसमें घृत का जो प्रयोग होगा वो कौन सा घृत होगा, तमाम और फलों के भी फैट्स होते हैं चिकनाई, तो या गाय का घी या भैंस का घी या किसी भी और दूध का घी, तो उसकी विधान है स्वस्थ रहने के लिए, जो बीमारी हमको है नहीं लेकिन कभी ना हो उसी यज्ञ से रोज करें, उस विधि से नित्य यज्ञ करें, तो घृत कौन सा होगा, औषधि हनुमान सामग्री कौन सी होगी, उसमें शर्करा शुगर कौन सी शुगर होगी, और यहाँ तक कि मंत्रों का प्रयोग, मंत्रों के पीछे भी विज्ञान था जिसकी हम आगे चर्चा करेंगे, तो किन मंत्रों से किस विधि से कुंड की बनावट कौन सी रचना होगी कुंड की, उसकी उससे भी कुंड की बनावट से यज्ञ का प्रभाव बदल जाता है, तो कुंड की बनावट कैसी होगी, कौन सी संविधाएं होंगी, कौन सा घृत होगा, कौन सी शर्करा होगी, हवन सामग्री में कौन कौन से तत्व होंगे, उनका रेशियो क्या होगा, तो इस विधि से कौन से मंत्र होंगे, इस विधि से नित्य यज्ञ जो करता रहेगा उसको कभी कोई बीमारी नहीं होगी।
ఋషులు ఆరోగ్యంగా ఉన్నవాడు తన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇంకా వాడికి రోగాలు రాకూడదు అనేటువంటి దానికి ఒక యజ్ఞ ప్రక్రియ డెవలప్ చేశారు. ఈ యజ్ఞ ప్రక్రియను డెవలప్ చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, యజ్ఞకుండం యొక్క ఆకృతి కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎటువంటి ఆకృతి గల యజ్ఞకుండములో ఏ శర్కర అంటే ఏ పంచదార వేయాలి, రకరకాల వేరు ఫలాల నుంచి రకరకాలైనటువంటి పంచదారులు మనం తయారు చేసుకోవచ్చు, తీపి వస్తువులు తయారు చేసుకోవచ్చు. అంచేత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం తయారు చేసుకోవడానికి మనం ఏ విధమైనటువంటి తీపి పదార్థాన్ని వేయాలి, దాని తర్వాత ఆరోగ్యం సంపాదించుకోవటానికి ఏ విధమైనటువంటి వనమూలికలు కానీ అన్నాన్ని కానీ పదార్థాన్ని కానీ కలపాలి, ఇష్టం వచ్చినట్టు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేస్తే లాభం ఉండదు, ఏ విధంగా అయితే మనం మందులు అవి తయారు చేస్తున్నప్పుడు దాంట్లో ప్రపోర్షన్స్ ఇస్తాడు, ఈ కాంపొనెంట్ ఇంత, ఈ కాంపొనెంట్ ఇంత, ఈ కాంపొనెంట్ ఇంత, అది ఆ ప్రపోర్షన్లో ఆ నిష్పత్తిలో కలిపితేనే మీకు లాభం వస్తుంది. అలాగే హవన సామగ్రిలో కూడా మనం ఆరోగ్యవంతంగా ఉండటానికి, అంటే ఇంకా ఆరోగ్యంగా ఉన్నాము ఇంకా మనకి రోగాలు రాకూడదు అంటే స్వాస్థ్యాన్ని ఆరోగ్యాన్ని రక్షించేటటువంటి యజ్ఞానికి యజ్ఞ కుండ ఎలా ఉండాలి, దానిలో ఉపయోగించుకుంటేటటువంటి శర్కర ఎలా ఉండాలి, దానిలో ఉపయోగించుకుంటేటటువంటి హవన సామగ్రిలో ఏవేటువంటి పదార్థాల సమ్మిశ్రణ ఏ నిష్పత్తిలో ఉండాలి, ఇదంతా కూడా మన ఋషులు మనకి స్పష్టంగా అందజేశారు.
స్వస్థ రహనే కే లియే యజ్ఞ కా ఎక్ అలగ్ విధాన్ థా, కింతు కోయి బీమార్ హో జాయ్, किसी असंयम हो गया, गलती हो गई, इससे बीमार हो गए, या प्राकृतिक कारण से भी बीमार हो जाते हैं और कारण से बीमार हो गए, तो कोई भी किसी को बीमारी लग जाए हो जाए तो कैसे करें, तो हर रोग की ठीक करने की पद्धति अलग अलग थी, जैसे हर रोग की दवा अलग अलग होती है, उसके फार्मूले अलग होते हैं, ऐसे ही हमारे शास्त्र में सवर्णन है कि अमुक रोग हो तो इस विधि से यज्ञ करें, अमुक रोग हो तो इस विधि से यज्ञ करें, अमुक रोग हो एक से एक असाध्य रोग, कोई भी रोग हो, किसी को पुराना ज्वर हो, गठिया हो, डायबिटीज हो, यहां तक कि अनेक ऐसी कोई बीमारी नहीं है महिलाओं की, पुरुषों की, बच्चों की, कि जिस बीमारी का उपचार यज्ञ के द्वारा नहीं होता हो, और अलग अलग बीमारी के लिए अलग अलग विधि से यज्ञ करने के विधान है.
అంతేగాక ఆరోగ్యకరంగా ఉండటానికి ఒక విధానం అందరికీ కామన్ గా ఉంది. ఇది కాకుండా రోగాలు వస్తే, స్త్రీలకు వచ్చినా, పిల్లలకు వచ్చినా, పురుషులకు వచ్చినా, మామూలు రోగాలు వచ్చినా, అసాధ్యమైనటువంటి రోగాలు వచ్చినా, ప్రతి దానికి కూడా ఏ హవన సామగ్రి ఉపయోగించుకోవాలి, ఏ శర్కరను ఉపయోగించుకోవాలి, యజ్ఞకుండం యొక్క ఆకృతి ఎలా ఉండాలి అనేటటువంటి మన నిర్ణయము మన శాస్త్రాలలో చాలా విరివిగా లభిస్తాయి.
इतना ही नहीं, हमारे शास्त्रों में महाभारत रामायण काल महाभारत काल में ऐसे तमाम उदाहरण मिलते हैं कि यज्ञ से व्यक्ति मनोवांछित फल प्राप्त करता था। जीवन में कोई चीज की जरूरत है और वो प्रत्यक्ष हमारे प्रयास से नहीं हो रहा तो यज्ञ के द्वारा अनुष्ठान करके उसको पा लेते थे। जैसे उदाहरण के लिए आप सबको मालूम होगा महाराजा दशरथ, अयोध्या के राजा महाराजा दशरथ को संतान की प्राप्ति नहीं हुई। एक विवाह किया था, उससे कोई संतान नहीं हुई, तो राजाओं को अधिकार होता था उस समय सामाजिक व्यवस्था में कि वो संतान के लिए दूसरा विवाह करें। तो उन्होंने दूसरा विवाह किया, सुमित्रा उनकी दूसरी पत्नी हुई, पहली कौशल्या थी, सुमित्रा से भी कोई संतान नहीं हुई। अधे उम्र हो गई, चिंतित हो गए, तो भी लोगों के परामर्श उन्होंने तीसरा विवाह किया, कैकेयी से विवाह किया संतान के लिए। तो कैकेयी से भी कोई संतान नहीं हुई, नहीं संतान रह गए। अब वृद्धावस्था आने लगी तो राजा दशरथ चिंतित हुए कि मेरे बाद इस राज्य का उत्तराधिकारी कौन होगा, कौन संभालेगा इसको। तो अपने गुरु के शरण में गए, गुरु जी को निवेदन किया कि गुरुदेव क्या हम संतान ही नहीं मर जाएंगे, हमारे बाद अयोध्या का राजा कौन बनेगा, हमें संतान नहीं है। तो उनके गुरु उन्होंने वशिष्ठ ऋषि ने फिर कहा
पारण कोरिके कादु यज्ञालु, मन ऋषुलु यज्ञालनि एंत बागा निर्णयिंचुकुन्नारु अंटे मनोवांछित कोरिकलु, मीकु एं कोरिक उंटे अदे यज्ञं द्वारा तीर्चुकोवच्चु। ओक उदाहरण एंटि अंटे दशरथुडु ओक पेळ्ळि चेसुकुन्नाडु कौशल्यदि, पिल्लल पुट्टलेदु, रेंडो पेळ్ళి చేసుకున్నాడు సుమిత్ర, పిల్లలు పుట్టలేదు కైకేయి, మూడో పెళ్లి చేసుకున్నాడు పిల్లలు పుట్టలేదు। అంటే పూర్వకాలంలో రాజులకి అధికారం ఉండేది, రాజ్యాధికారం కొరకు అవసరమైనప్పుడు సంతానం కోసం పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, కానీ మూడు సార్లు పెళ్లి చేసుకున్నా కూడా సంతానం కలగలేదు। అప్పుడు ఆయన గురువు దగ్గరికి వెళ్ళాడు, వశిష్ఠుడి దగ్గరికి। మొక్కలు అన్నాడు ఆయన, ప్రత్యక్షంగా నువ్వు చేయగలిగేటటువంటి భౌతిక ప్రయత్నాల వల్ల పిల్లలు పుట్టలేదు, కనుక యజ్ఞ విధానము ద్వారా మనకి పిల్లలు ఖచ్చితంగా పుడతారు, పుత్రేష్టీజ్యం కనుక చేసుకుంటే ఖచ్చితంగా నీకు పిల్లలు పుడతారు అని చెప్పాడు। ఈ విషయం మీకు అందరికీ తెలుసు కదా, అంచేత యజ్ఞం వల్ల ఆరోగ్యమే కాదు, అనారోగ్య నివారణే కాదు, మనోవాంఛితమైన కోరికలు కూడా తీర్చుకోవచ్చు।
महाराजा दशरथ के निवेदन पर उनके कुलगुरु वशिष्ठ ऋषि ने पुत्रेष्टि यज्ञ के लिए कहा, तो उन्होंने कहा कि पुत्रेष्टि यज्ञ हम नहीं करा सकते। अब यहां समझने की बात यह है कि जैसे अलग अलग डॉक्टर एक, लेकिन अलग अलग रोगों के अलग अलग डॉक्टर होते हैं। बच्चों के बाल रोग विशेषज्ञ अलग होते हैं, 40 स्पेशलिस्ट फिजिशियन अलग होते हैं, सर्जन अलग होते हैं, आई एस स्पेशल अलग होते हैं, डेंटिस्ट अलग होते हैं, न्यूरोलॉजिस्ट अलग होते हैं, न्यूरो सर्जन अलग होते हैं, मतलब अलग अलग विधा के डॉक्टर्स अलग अलग हैं, वो अपने उसको करते हैं। इसी तरह जब यज्ञों का प्रचलन वैज्ञानिक विधि से था तो अलग अलग यज्ञ विधान के अलग अलग ऋषि होते थे, एक ऋषि सारे यज्ञ नहीं कराता था। वशिष्ठ ऋषि गायत्री के सिद्ध साधक थे, इनके कुलगुरु थे, वो और यज्ञों के विशेषज्ञ थे, लेकिन पुत्रेष्टि यज्ञ वो नहीं करा सकते थे। पुत्रेष्टि यज्ञ के लिए उन्होंने पुत्रेष्टि यज्ञ के विशेषज्ञ श्रृंगी ऋषि को बुलाया और श्रृंगी ऋषि ने उनका यज्ञ कराया और उस यज्ञ से जो चरु प्राप्त हुआ वो एक दिव्य औषधि थी।
इकड़ा मेरे गुर्तुंचुकोवाल्सिन विषय एंटी अंटे వశిష్ఠుడు నువ్వు పుత్రేష్టి యజ్ఞం చెయ్యి, నీకు పిల్లలకి తప్పనిసరిగా కలుగుతారు అని చెప్పాడు। సరే చేయించండి గురువు గారు అన్నాడు, నేను చేయించలేను। ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఏ విధంగా అయితే ఇక్కడ భౌతిక జీవితంలో నువ్వు న్యూరాలజిస్టు, నరాల స్పెషలిస్టు, కంటి స్పెషలిస్టు, పళ్ళ స్పెషలిస్టు, ఇలా రకరకాలైనటువంటి వైద్య విధానంలోనే వేరు వేరు ఎక్స్పర్ట్స్ ఉన్నట్టే, గాయత్రి యజ్ఞ విధానంలో గాయత్రి మంత్ర సిద్ధ సాధకుడైనటువంటి వశిష్ఠుడికి పుత్రేష్టి యజ్ఞం మీద కమాండ్ లేదు। అప్పుడు ఆయన ఏం చెప్పాడు, పుత్రేష్టి యజ్ఞం మీరు ఆ స్పెషలిస్ట్ అయినటువంటి శృంగి ఋషి ద్వారా తెలుసుకోండి। అంటే ఒక్కొక్క ఋషి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క యజ్ఞ విధానంలో ఎక్స్పర్ట్ అన్నది మీరు గుర్తుంచుకోండి।
శృంగి
పుత్రేష్టి యజ్ఞ ఎక్స్పర్ట్,
श्रृंगी ऋषि ने पितृष्ठ यज्ञ कराया और ऐसा शास्त्र में है कि यज्ञ भगवान हाथ में चिरू लेकर प्रकट हुए और वो चिरू एक पदार्थ का खाने का वो श्रृंगी ऋषि को प्रदान किया कि लीजिए। लेकिन वास्तव में यज्ञ भगवान कोई यज्ञ की अग्नि से प्रकट नहीं हुए थे, इसके पीछे ये आलंकारिक चित्र में तथ्य यह है कि श्रृंगी ऋषि ने एक विशेष औषधि तैयार की थी, खाद्य पदार्थ एक विशेष को चरु कहते थे।
तरवात कथ मन की तेस कदा यज्ञ भगवान प्रत्यक्ष श्रृंगी ऋषि चेत चरु अने खाद्य पदार्था पेटा ఇది ఒక అలంకారికమైనటువంటి వర్ణన. నిజమైనటువంటి సంగతి ఏమిటి అంటే తన మంత్రశక్తి ద్వారా, జపశక్తి ద్వారా, పదార్థాల యొక్క కూటమి ద్వారా శృంగీ ఋషి ఆ పదార్థాన్ని తయారు చేశాడు. ఆ పదార్థాన్ని తయారు చేస్తున్నప్పుడు ఈ భౌతికమైనటువంటి యజ్ఞం యొక్క శక్తి, పదార్థముల యొక్క శక్తే కాకుండా తన యొక్క తపశక్తి కూడా కలిసి ఉన్నది. ఆ తపశక్తి ఈ యజ్ఞ విధానం ద్వారా తయారైనటువంటి ఆహార పదార్థాన్ని చెరువు అంటాం. ఆ చెరువు అనేటటువంటి పదార్థము ఎంత గొప్పది అంటే సంతానము లేనటువంటి ఏ స్త్రీ దాన్ని తిన్నా సంతానం పొందుతుంది.
శృంగీ ఋషి ఉసే దో భాగ్ కర్ దే ఆర్ వశిష్ఠ ఋషి కు దియా కి జాకర్ అప్నే రాజా కు దే దేనా ఆర్ కహనా కి అప్నే దోనో రానియో కు ఏక్ ఏక్ భాగ్ బహుత్ కరక్ ఖిలా దే. श्रृंगी ऋषि को नहीं मालूम था कि इनकी तीन रानियां हैं, वो दो ही जानते थे, इसलिए दो भाग किए. वशिष्ठ ऋषि को जब कहा तो उन्होंने कहा कि ऋषिवर उनको तो तीन रानियां हैं, आपने दो ही भाग किए हैं. तो उन्होंने कहा अच्छा, तो जो दो भाग किए थे उसके लिए से दोनों भाग से एक एक भाग उन्होंने अलग किया तो दो पीस हो गए, दो भाग हो गए, वो तीसरा भाग हुआ. उन्होंने कहा कि एक एक भाग एक रानी को खिलाएं और दो भाग एक रानी को खिला दें. श्रृंगी ऋषि ने वशिष्ठ ऋषि को समझा दिया और दशरथ जी ने यही किया, एक भाग कौशल्या को दे दिया, एक भाग कैकेयी को दिया और जो दो भाग वाला हिस्सा था वो सुमित्रा ने खाया.
इपड़ो ये चरु अने मंत्र सिद्ध पदार्थ ने श्रृंगी ऋषि रेंडु भागाल चेशाडु, रेंडु भागाल चेसी वशिष्ठुडिकि इच्चि मे राजुगारिकि इम्मन्नाडु. ఆయనకి ప్రాబబ్లీ ముగ్గురు భార్యలు ఉన్నారు అన్న సంగతి తెలియదు. వశిష్ఠుడు చెప్పాడు కాదండి అక్కడ ముగ్గురు భార్యలు ఉన్నారని. అప్పుడు శృంగీ ఋషి ఏం చేశాడు అంటే రెండు భాగాలు చేశారు కదా, ఈ రెండు భాగాల్లో మళ్ళీ సగం సగం భాగాలు చేసి ఆ రెండింటినీ కలిపి మూడో భాగం చేశాడు. ఈ మూడు భాగాలు దశరథుడికి ఇచ్చి తన భార్యకి ఇమ్మన్నాడు. దశరథుడు ఏం చేశాడు, ఒక భాగాన్ని కౌశల్యకి ఇచ్చాడు, ఇంకో భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఈ రెండు అర్ధ భాగాలు మిగిలాయి కదా, ఇది ఎవరికిచ్చాడు,